സദാശിവ സമാരംഭാ ശങ്കരാചാര്യ മധ്യമാ അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
ആരവ അധ്യായം ഐതവ ശ്ലോകം.
ഉദ്ധരേദാത്മനാത്മാനം നാത്മാനമവസാദയേത് ആത്മൈവ ചാത്മനോ ബന്ധുഃ. ആത്മൈവ റിപുരാത്മനഃ
ബഹിരംഗ സാധനമുലു അനി കൃഷ്ണപരമാത്മ ഈ ശ്ലോകാലലോ ചെപ്തുന്നാരു. వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఎటువంటి సాధనాలను అభ్యాసం చేయాలి, సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. సాధనం లేకుండా ఏది కూడా సాధించలేం జీవితంలో. ఏదైనా సాధించాలి అంటే సాధన ఉండాలి. ఆ సాధనాలు ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం సాధించాలనుకున్నది ఏమిటి అంటే ప్రాపంచికమైనటువంటి ఏమీ సాధించాలనుకోవడం లేదు. మనం సాధించాలనుకున్నది ఒకటే, అది మోక్షం. మోక్షము అంటే మనం ఇక్కడ ఏం చెప్తాం వేదాంతంలో, ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మజ్ఞానాన్ని పొందడమే మోక్షం పొందటం. తర్వాత ఏం చెప్తామంటే మోక్షం అనేది పొందబడేది కాదు, మోక్షం అనేది నీ అసలు స్వరూపమే, ముక్త స్వరూపం నువ్వు. ఆత్మ జ్ఞానాన్ని పొందడమే మోక్షము అన్నావు. నేను ఆత్మనని తెలుసుకో అంతే. అలా తెలుసుకుంటే నీకు మోక్షం వచ్చినట్లే, అదే మోక్షం అంటే అన్నాం. ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆత్మ అజ్ఞానం పోయింది అని అర్థం. ఆత్మ అజ్ఞానమే అన్ని కష్టాలకి కారణం. నన్ను నేను సరిగా తెలుసుకోకపోతే జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, అత్యంతమైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనం అనుభవిస్తూనే ఉన్నాం. అజ్ఞానం వలన దుఃఖం అనుభవిస్తున్నాము కదా, ప్రతివారం ప్రతివాళ్ళు అనుభవిస్తున్నాం. కనుక ఆ అజ్ఞానం నుంచి బయటపడదాం, ఆత్మ అజ్ఞానం నుంచి బయటపడదాం అన్నా. మనంతటా మనం బయటపడలేం. దుఃఖం పోవాలనైతే కోరిక ఉన్నది, కానీ ఆ దుఃఖం ఎందుకు వచ్చింది, ఎలా పోతుందని మార్గం లేదు. ఆ మార్గం చూపించేవాడు ఎవరు అంటే గురువు. శాస్త్రం ద్వారా శాస్త్ర ప్రకాశాన్ని చూపిస్తూ గురువు మనకు మార్గాన్ని చూపిస్తాడు. శాస్త్రం అనే టార్చ్ లైట్ తీసుకొని గురువు గారు నీకు ఇదిగో మార్గం ఇట్లా ఉంది, ఇటు వెళ్ళాలి, సంసారంలో నుంచి దుఃఖంలో నుంచి బయటపడాలి అని చెప్పి చూపిస్తాడు. అలా చూపిస్తున్నప్పుడు మనం ఎక్కడెక్కడో చూడకూడదు, అటు ఇటు ఆ మార్గం అయిపోయే చూడాలి. కనుక కృష్ణ పరమాత్మ మనకు ఆ మార్గాన్ని చెప్తున్నారు. కొన్ని బహిరంగ సాధనలు చెయ్యి, నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. చాలా తేలిక, అది ఎక్కడో లేదు, అది నీ స్వరూపమే. అతి సమీపంలో, అతి దగ్గరలో నీకు ఇష్టమైనటువంటిది, నీకు లభించేటటువంటిది ఎల్లవేళలా ఆ ఆత్మస్వరూపమే. ఇంత దగ్గరున్నటువంటి, ఇంత సమీపమైనటువంటి ఆత్మను తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు ఇంతకాలం అంటే, వేరే ఏదో చేస్తున్నాం కానీ ఇది తెలుసుకోవడం లేదు. ఏమండి ఇంత సమీపంలో ఉండి కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే అంత గొప్పవాళ్ళం మనం అజ్ఞానంలో. అజ్ఞానంలో అంత కూరుకుపోయి ఉన్నాం. దగ్గరున్నటువంటి, సమీపమైనటువంటి ఆత్మను కూడా గ్రహించలేనటువంటి అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం మనం. ఆ అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నామని గురువు చెప్పాలి మనకు, ఓహో నేను అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నానా, ఆత్మ అజ్ఞానంలో ఉన్నానా, ఈ అజ్ఞానం వల్లే నాకు దుఃఖం వస్తున్నదా అని గురువు గారు చెప్పాలి మనకు. అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు గురువు గారు చెప్తారు, నాయన ఆ అజ్ఞానం నుంచి బయటపడటానికి మార్గం ఉన్నది, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటున్నా. దేవుడు కూడా ఎవరికి వాళ్ళు సహాయం చేసుకుంటారో, గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్ అంటారు. చూసారా, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? తనకు తాను సహాయం చేసుకునే వాడికి దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్. లేకపోతే దేవుడు కూడా సహాయం చేయలేడు. వాళ్లకు వాళ్ల మీద నమ్మకం లేని వాళ్లకి భగవంతుడు కూడా సహాయం చేయలేడు. వాళ్ల మీద వాళ్లకి అపనమ్మకం ఉన్నా, వాళ్ల మీద వాళ్లకి సంశయం ఉన్నా, వాళ్ళ గురించి వాళ్ళకి బలహీనంగా ఆలోచించుకున్నా భగవంతుడు కూడా రక్షించలేడట. అందుకని గురువైనా కూడా మనల్ని రక్షించాలి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మొదట మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. గురువు కూడా రక్షించలేడు, భగవంతుడు రక్షించలేడు, తల్లిదండ్రులు రక్షించలేరు. కనుక మనం మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన మీద మనకు కొంత సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు చూసారా, నాకు నేను ఉద్ధరించుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే నా మీద నాకు నమ్మకం కావాలి, కాన్ఫిడెన్స్ అంటారు, ఆత్మవిశ్వాసం అంటారు దాన్ని తెలుగులో. తనను తాను బలహీనపరుచుకోకూడదు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది ఒక సాధన. నాలుగో శ్లోకంలోనేమో కర్మయోగం అనే సాధనాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క ఐదవ శ్లోకంలో రెండు సాధనాలు చెప్తున్నారు. రెండవ సాధనం ఏమిటంటే పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అంటున్నారు. దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. పురుష ప్రయత్నం అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో ఫ్రీ విల్ అంటారు. ఇంగ్లీష్ లో ఫ్రీ విల్, పురుషార్థం, నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు ఉపయోగించాలి. అటెంప్ట్ ప్రయత్నం అంటారు చూసారా. ఈ ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నిటి మీద మనకు నియంత్రణ ఉండదు, కంట్రోల్ ఉండదు. మన చేతుల్లో ఏం లేదు. ట్రాఫిక్ మన కంట్రోల్లో ఉందా? మన వీధి స్ట్రీట్ లైట్ మన కంట్రోల్లో ఉన్నాయా? మనకు వచ్చే నీళ్లు, కార్పొరేషన్ నీళ్లు మన కంట్రోల్లో ఉన్నాయా? పాలు మన కంట్రోల్లో ఉన్నాయా? ఏమి మన కంట్రోల్లో ఉన్నాయి? బయట విషయాలు ఏవి మన కంట్రోల్లో లేవు. అంతేకాదు మనుషులు కూడా, మన ఇంట్లో మనుషులే మనకు కంట్రోల్లో ఉండరు. మనుషుల మీద మనకు కంట్రోల్ లేదు, విషయాల మీద కంట్రోల్ లేదు. మనం ఏం సాధిస్తాం జీవితంలో అంటే, నీకు వాటి మీద కంట్రోల్ లేకపోయినా కూడా నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు తయారు చేసుకో ధైర్యంగా. అంతేకాని వాళ్ళని మార్చాలి, అది సరిగా లేదు, ఇది సరిగా లేదు, వాళ్ళు సరిగా లేరు అనే కంటే నేను నన్ను నేను సరి చేసుకోవాలి మొదట. అది తేలిక. వాటిని సరిచేయలేం, మన చేతుల్లో లేదు. ఇంట్లో వాళ్ళని మనుషుల్ని సరిచేయలేం, వాళ్ళు మనం చెప్పిన మాట వినరు. కనుక మనం ఏం చేయాలేంటి? మనల్ని మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకొని ఆ మనుషులకు తగినట్లుగా, ఆ విషయాలకు తగినట్లుగా, ఆ వస్తువులకు తగినట్లుగా మనల్ని మనం మలుచుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అది తెలియగల వాళ్ళ లక్షణం. తెలియగల వాళ్ళ లక్షణం అది. లేకపోతే జీవితాంతం మనం కష్టపడుతూనే ఉండాలి. వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, అది గవర్నమెంట్ని మార్చాలి, ఇల్లు మార్చాలి, ఆయన్ని మార్చాలంటే ఎక్కడ మారుస్తావు? నీ చేతుల్లో ఉందా లేదు కదా. నిన్ను నువ్వు సరి చేసుకోవడం నీ చేతుల్లో ఉంది. అది కృష్ణ పరమాత్మ చెప్పేది. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేసినా కూడా కొన్ని విషయాలు మన చెయ్యి దాటిపోతాయి. దాన్ని ప్రారంభం అంటారు, ఫేట్ అంటారు ఇంగ్లీష్ లో. ప్రారంభం, నా ప్రయత్నం చాలా చేశానండి, ఎంతో కష్టపడ్డాను, అయినా నా వల్ల కాలేదు అంటాం. అంటే నాయన నీ ప్రయత్నం నువ్వు ఎంత చేసినా కూడా మరొక విషయం ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది. నీ ప్రయత్నానికి ముందుకు వెళ్ళి తీసుకెళ్లేది, వెనక్కి లాగేది మరొకటి ఉన్నది, అది నీ ప్రారంభం కర్మ. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు, ఆ కర్మలు ఇప్పుడు ప్రారంభంగా నీకు కనపడుతున్నది ఇక్కడ అన్నారు. కనుక ప్రయత్నం, ప్రారంభం, ఈ రెండు విషయాలు బాగా తెలుసుకోవాలి మనం. జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలంటే ఫేట్ ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్ లో, మనం తెలుగులో విధి అంటాం. ఫేట్ అయితే విధి, తల రాతండి అంటుంటారు చూసారా, నా విధి, నా కర్మ, నా తల రాత అంటుంటాం కదా, అంటే నేను చేసుకున్న కర్మ అంటుంటాం, అది ప్రారంభం అంటాం మనం. విధి లేక ప్రారంభం లేక తల రాత. చాలా మంది ఈ తలరాతే ఎట్లా ఉందో అట్లా జరుగుతుందంటారు. ఈ తలరాత ఎట్లా ఉన్నదో ఏమండి, నా కర్మలు ఎట్లా ఉన్నాయో నేను అనుభవించవలసినవన్నీ అట్లాగే జరుగుతాయి అంటారు వాళ్ళు. తలరాత మీదనే ఆధారపడి తలరాత ఎట్లా ఉంటే అట్లా అవుతుంది అనే వాళ్ళని ఫ్యాటలిస్ట్ అంటారు, ఫ్యాటలిజం అంటారు. దాన్ని మాత్రమే నమ్ముకుంటారు వాళ్ళు, ప్రయత్నాన్ని నమ్మరు. నేను ఎంత ప్రయత్నం చేస్తే ఏముందండి, నాకు మోక్షం వచ్చే దశ ఉంటే అదే వస్తుంది, నేను ఆఫీసర్ని అయ్యే దశ ఉంటే అదే వస్తుంది నాకు, మనకు చేతిలో రాతల్లో తల మీద లేకపోతే జరుగుతుందా ఏమిటి, మనం ఎంత ప్రయత్నం చేసినా మన తల రాత సరిగ్గా లేకపోతే జరగదు అంటుంటారు చాలా మంది. అందుకని వాళ్ళు ఆ తల రాత మీదనే ఆధారపడి ఉంటారు, చేతిలో గీతల మీద ఆధారపడి ఉంటారు. నా చెయ్యి చూడండి ఎట్లా ఉందంటారు, జాతకం ఎట్లా ఉంది, తలరాత ఎట్లా ఉంది చెప్పండి. తలరాత చేతి రాత, చేతి రాత సరిగా ఉంటే తలరాత బాగుండదు, బాగు తలరాత బాగుండి చేతి రాత బాగుండదు అని చెప్పి ఇదొక నమ్మకం చాలా మందికి. అట్లనేం కాదు, చాలా మందికి చేతి రాత బాగున్న వాళ్ళకి కూడా తలరాత బాగానే ఉంది, నీ రాత బాగాలేదు అయితే నీ తలరాత బాగుంటుంది అంటారు. అదేమిటి, ఇట్లాంటివన్నీ బాగా నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి. వాడి తల రాత అండి, అది తల రాసి రాసి పెట్టుందట. దాన్ని ఏమంటారు, పూర్తిగా తలరాత మీదనే ఆధారపడి మన ప్రయత్నం చెయ్యకుండా జరిగేదాన్ని జరగనివ్వండి అట్లాగే అంటూ ఉంటాడు అనుకోండి, వాళ్ళని శాస్త్రం ఒప్పుకోదు. అలా అనకూడదు, అది శాస్త్రానికి విరుద్ధం. శాస్త్రం ఏమంటుంది అంటే, ఉన్నది నీ తల రాత, ప్రారంభం ఉన్నది, లేదని అనను, కానీ నీ ప్రయత్నం ఒకటి ఉంది కదా, నీకు బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు, బుద్ధి ఇచ్చాడు కదా, ఆ బుద్ధిని ఉపయోగించు, ప్రయత్నం చెయ్యి. ప్రారంభంలో కూడా మూడు రకాలు ఉన్నాయి, ప్రబల ప్రారంభం, దుర్బల ప్రారంభం. ఈ రెండు ప్రారంభ, మధ్యమ ప్రారంభం. ప్రబల ప్రారంభం అయితే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అనుభవించి తీరాలి, తప్పదు, నీటికి ఎదురెదలేం కదా. అందుకని నీటి అలతో పాటు వెళ్ళాలి ఒక్కొక్కసారి. ప్రబల ప్రారంభం అంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏమండి నా వ్యాధి నయమవుతుందా అని అడిగితే డాక్టర్ గారు ఏమంటారు, నయమైపోతుందని చెప్పరు, నయం కాదని చెప్పరు. ఎందుకని, ముందు పరీక్ష చేయాలి కదా, పరీక్ష చేసిన తర్వాత చూసి చెప్తాను ఇది ఈ రోగం తీవ్రంగా ఉందా పై పైనే ఉన్నదా. తీవ్రంగా ఉంటే మాత్రం నేను ఆలోచిస్తాను, పర్వాలేదు ఇప్పుడిప్పుడే మొదలైంది ఈ రోగం అంటే తగ్గడానికి ఆస్కారం ఉంది. అందుకని డాక్టర్ గారు ఏం చెప్పరు, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అంతే. అదేవిధంగా మనకు ప్రబల ప్రారంభం ఉన్నదనుకోండి, చాలా కష్టమైన ప్రారంభం, దాన్ని ఏం చేయగలం మనం అంటే అనుభవించి తీరాలి, తప్పదు. ప్రయత్నం, మనం ప్రయత్నం చేసినా కూడా ఒక్కొక్కసారి అనుభవించి తీరాలి, కానీ మన ప్రయత్నం ఆపకూడదు. రోగం ఇంటెన్స్ గా సివియర్ గా ఉంది కదా అని చెప్పి మెడిసిన్స్ ఇవ్వకుండా ఉంటామా, ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటారా, నెల రోజులైనా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా చీఫ్ మినిస్టర్. ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కంప్లైంట్స్, ఒకటే రెండా, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అయినా కూడా ప్రయత్నం చేస్తున్నారా లేదా, ప్రబల ప్రారంభం ఉన్నా కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమంది డాక్టర్లు లండన్ నుంచి వస్తున్నారు, సింగపూర్ నుంచి వస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎన్ని పూజలు చేస్తున్నారు, పరిహారాలు చేస్తున్నారు, ప్రాయశ్చిత్తాలు చేస్తున్నారు, కనుక ప్రయత్నం చేస్తున్నారా లేదా. కనుక ప్రయత్నము ఉండాలి, తల రాత ఉన్నప్పటికీ కూడా ప్రయత్నము ఉండాలి. దుర్బల ప్రారంధం అయితే ప్రాయశ్చిత్తం చెయ్యచ్చు. ప్రారంధం అంత ప్రబలంగా లేదు, దుర్బలంగా ఉంది. ఏదో ఒక బాధ, వ్యాధి లేకపోతే ఏదో కుటుంబ బాధ, ఆర్థిక బాధ, ప్రారంధం సరిగా లేదు, నష్టం వస్తున్నది బిజినెస్ లో. అప్పుడు ఏం చేస్తాం, మన దుర్బల ప్రారంధం ఉన్నది దానికి ప్రాయశ్చిత్తం చెయ్యి, పరిహార కర్మలు చెయ్యి, పూజలు చెయ్యొచ్చు, వ్రతాలు చేయొచ్చు, నోములు చేయొచ్చు, రకరకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఆ ప్రాయశ్చిత్తం చేయడం అనేది మన ప్రయత్నం, మనం ప్రయత్నం చేయాలి. ఎలాగైతే డాక్టర్ గారు మందు తీసుకో నీకు చికిత్స చేసినట్టు అవుతుంది, అప్పుడు నీకు వ్యాధి తగ్గుతుంది అన్నప్పుడు మందులు వాడాలా లేదా, అది ప్రయత్నమే కదా. అదేవిధంగా ఈ యొక్క విధి అనే దాన్ని మతితో, విధియా మదియా అంటారు తమిళంలో, విధియా మదియా, అది విధియా మదియా కాదు అసలు, విధి. తమిళంలో ఒకే అక్షరం కదా, తత్తాదానాకి తత్తాదానాకి దాకి విధికి విధి అంటారు వాళ్ళు. విధియా మదియా అంటే మనస్సు, మతి మతిని ఏమంటారంటే మది అంటారు వాళ్ళు. తత్తాదాలో మళ్ళీ దా ఒకటే, అందుకని మది అంటారు. విధియా మదియా, ఫేటా ఫ్రీవిల్ల, అది విధియా మదియా కాదు, విధి మది. మది అంటే నీ మనస్సు, మతి మది కాదు, మతి. మతి అంటే మనస్సు, నీ మనస్సు ద్వారా నీ యొక్క ప్రయత్నం ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ప్రారంభం ఉండొచ్చు, తలరాతే అనకూడదు ఎప్పుడు, అది శాటనిజం అవుతుంది. అప్పుడు నా యొక్క జీవితం శాస్త్రబద్ధంగా లేదు అని అర్థం. తలరాతనే వదిలిపెట్టామంటే నేను శాస్త్రాన్ని ఒప్పుకోలేదు అని అర్థం. లేదు లేదు, ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నం కూడా ఉన్నది అని అంటే నువ్వు శాస్త్రాన్ని ఒప్పుకున్నావు అని అర్థం. శాస్త్రాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రయత్నము చేస్తాను, ప్రారంభము ఉన్నది అనుభవిస్తాను, రెండూ కూడా ఉన్నాయి అంటే నువ్వు శాస్త్ర ప్రకారం నడుస్తున్నావు అని అర్థం. అందుకని కృష్ణ పరమాత్మ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటున్నాడు. అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తలరాత ఏమైనా ఎట్లా ఉన్నా సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యాల్సిందే అన్నాడు. ఈ ప్రయత్నం కూడా ప్రారంభం ఎట్లాగైతే ప్రబల ప్రారంభం దుర్బల ప్రారంభం ఉన్నదో, ఈ ప్రయత్నంలో కూడా గట్టి ప్రయత్నం మంద ప్రయత్నం అని ఉంటుంది కదా. ఎంత గట్టి ప్రయత్నం చేశాడండి, భగీరథ ప్రయత్నం అంటారు చూసారా. బాగా ప్రయత్నం చేస్తే బాగా ఫలితం వస్తుంది, కొంచెం కొంచెంగా ప్రయత్నం చేస్తే కొంచెం ఫలితమే వస్తుంది. నువ్వు ప్రయత్నం చేసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నంలో కూడా తేడాలు ఉన్నాయా లేదా, పిల్లలు చదువుతారు అందరూ, కాలేజీకి వెళ్ళేవాళ్ళు స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు చదువుతున్నారు. గట్టి ప్రయత్నం చేసే విద్యార్థి బాగా చదువుతాడు, హై ర్యాంక్ వస్తుంది. ప్రయత్నమే చేయకపోతే, సరిగ్గా చదవకపోతే హై ర్యాంక్ రాదు, మార్కులు రావు. కనుక ప్రయత్నం మీద ఉంటుంది ఫలితం. ఎట్లాగైతే ప్రారంభం ప్రబలం దుర్బలం ఉందో, ప్రయత్నం కూడా ప్రబల ప్రయత్నం ఉండాలి. మామూలు వాటికే ప్రబల ప్రయత్నం ఉంటే ఆత్మజ్ఞానానికి ఎంత ప్రయత్నం ఉండాలి చెప్పండి. ఆత్మజ్ఞానం పొందాలి, మోక్షం పొందాలి, ఇంకా దుఃఖమే లేనటువంటి సుఖమే ఉండాలి, ఆనందం అంటే దానికి ప్రయత్నం అక్కర్లేదా? గురువు గారు బ్లెస్ చేస్తే వచ్చేస్తుందా అట్లా చేస్తూ, అట్లంటే రాదు కదా, ఏదీ రాదు. ప్రపంచం మన ప్రయత్నం లేకుండా ఏదీ రాదు. కృష్ణ పరమాత్మ అదే అంటున్నారు, ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకునే వ్యక్తి ప్రయత్నం చెయ్యాలి, ఆ ప్రయత్నం చేస్తేనే తనను తాను ఉద్ధరించుకుంటేనే మనిషి పైకి వెళ్తాడు. తనను తాను కించపరుచుకోకూడదు, తనకు తాను శత్రువు కాకూడదు. తనకు తానే శత్రువు అయితే ఎవరు తనను రక్షిస్తారు? కనుక ఎలా రక్షించుకోవాలి అంటే విషయం చెప్తున్నాం, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఇక్కడ ఆత్మన అంటే శరీరం, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ. జీవితంలో మనం బ్యాలెన్స్ గా ఉండాలి. చాలా కష్టం జీవితం అంటే, సైకిల్ మీద వెళ్తుంటాం లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు ఎన్నోసార్లు మంచి ట్రాఫిక్ లో, బ్యాలెన్స్ తప్పుతుంటుందా తప్పదా? టూ వీలర్ మీద ఎక్కువ బ్యాలెన్స్ తప్పుతుంటుంది. అందులో కాస్త వెయిట్ ఉన్న భార్య కనుక కూర్చుంటే వెనకాల ఇంకా తప్పుతుంది. ఇన్బ్యాలెన్స్ వస్తుందా రాదా? ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు కింద పడుతున్నామా? కింద పడుతున్నామా? ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు మేనేజ్ చేసుకుని ఎట్లా ఒకట్ల కింద పడకుండా మళ్ళీ ముందుకు వెళుతున్నామా లేదా? ట్రై చేసేటప్పుడు ఎన్నిసార్లు ఇన్బ్యాలెన్స్ వస్తున్నది? వస్తున్నదా లేదా? అయ్యో ఇన్బ్యాలెన్స్ వస్తుందని చెప్పి బయటికి రాకుండా ఉంటున్నారా? డ్రైవ్ చేయకుండా ఉంటున్నారా? ఎన్నోసార్లు ఇన్బ్యాలెన్స్ అయిపోయి కాళ్ళు కింద పెట్టి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ డ్రైవ్ చేస్తాం. జీవితంలో కూడా అంతే, ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది కానీ కింద పడకూడదు. లైఫ్ లో మన జీవితంలో కూడా ఒడిదుడుకులు లేవు, ఇన్బ్యాలెన్స్ అన్నమాట. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి, పిల్లల వల్ల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల వల్ల పిల్లలకి. ఇన్బ్యాలెన్స్ అంటే షేక్ అనమాట, ఇట్టి ఆడుతుంది బండి. లైఫ్ లో కూడా అంతే, వాళ్ళ వల్ల ఏవో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం పడిపోకూడదు, జీవితంలో నీరు గారిపోకూడదు, బలహీనం అయిపోకూడదు. ఇంకా అయిపోయిందిలే జీవితం, ఇంకేముంది జీవితం అనకూడదు. ఇంకా నా జీవితానికి ఏముంది లేండి అనకూడదు. అలా అన్నావంటే పడిపోయినావు అని అర్థం. నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయినావు అని అర్థం. కానీ నువ్వు చేరవలసిన డెస్టినేషన్ ఉంది, ఇక్కడ పడిపోతే ఎట్లా? వెళ్ళాలి కదా. అందుకని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి, నిలబడి వెళ్ళాలి. అదేవిధంగా జీవితంలో కూడా ఒడిదుడుకులు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని మానసికమైనటువంటి శారీరకమైన బాధలు వచ్చినప్పుడు మనిషి చాలా కుంగిపోతాడు. ఇంకా జీవితంలో ఇంకేమీ లేదు నాకు, అసలు ఏమి వద్దు, నేనేం చెయ్యను, నాకేమి ఇష్టం లేదనేటటువంటి స్థితి వస్తుంది మనసుకి. ఒక నిరుత్సాహం వస్తుంది మనిషిలో. అలా వస్తే మనిషి ఏమి సాధించలేడు, దిగులు చింతతోనే కుంగిపోతాడు మనిషి. జీవితం కుంగిపోవడానికి కాదు కదా, జీవితంలో మనిషి ఉన్నతంగా జీవించి ఆనందంగా ప్రయోజనకరంగా జీవించి వెళ్ళాలి మనిషి. అదేవిధంగా ఇక్కడ జీవితంలో ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందాలనుకుంటే నేను ఈ యొక్క శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం వాడే వస్తువులన్నీ కూడా చక్కగా తుడిచి తుడిచి పాలిష్ చేసి పెట్టుకుంటున్నావా లేదా? పెట్టుకుంటున్నావా లేదా? ఒక్కొక్క విషయం పాలిష్ చేయాలంటే దానికి తగినట్టు, ఇప్పుడు కత్తికి స్నానం పెట్టాలంటే ఏం చేస్తారు? ఆ స్నానం పెట్టాలంటే రాయి ఉంటుంది కదా, పదునైన రాయి మీద బాగా రుద్దితే స్నానం వచ్చేస్తుంది. అంటే ఒక పరికరాన్ని బాగు చేయాలంటే మరొక పరికరాన్ని ఉపయోగించి కదా చేస్తాం, అవునా? ఒక పరికరం బాగా ఉండాలి అంటే ఒకదాన్ని క్లీన్ చేయాలనుకోండి, మురికున్నది, బ్రష్ తీసుకుంటారా లేదా? బ్రష్ పెట్టి క్లీన్ చేస్తారు. కనుక ఒకటి శుభ్రం చేయాలంటే మరొక దాన్ని తీసుకొని దానికి తగినటువంటి దాన్ని తీసుకుని శుభ్రం చేస్తారు. ఒకదాన్ని పదును పెట్టాలంటే మరొక దాన్ని తీసుకుని దానికి పదును పెడతారు. ఒకదాన్ని శుభ్రం చేయాలంటే మరొక బ్రష్ని తీసుకొని శుభ్రం చేస్తారు. వేరే ఒక దాన్ని తీసుకుని శుభ్రం చేస్తారు. ఇల్లు తుడవాలి అంటే చీపులు పెట్టి తుడుస్తారు, చిమ్ముతారు, ముందు తర్వాత తుడుస్తారు. ఆ తుడవడానికి, చిమ్మడానికి వేరే పరికరాలు ఉన్నాయా లేదా? ఉతకడానికి, బట్టలు ఉతకడానికి, వస్త్రాలు ఉతకడానికి వేరే పరికరాలు, ఇల్లు తుడవడానికి వేరే పరికరాలు. కనుక శుభ్రం చెయ్యాలి అంటే, రిఫైన్ చేయాలంటే వాటి పరికరాలు ఉపయోగిస్తారు. అంతేగాని గ్రైండర్లు తీసుకెళ్ళి నేను వాషింగ్ మిషన్ బదులుగా గ్రైండర్లు వేస్తానంటే గ్రైండర్ చేయలేదు ఆ పని. గ్రైండర్ చేసే పని వాషింగ్ మిషన్ చేయలేదు. ఆ పరికరాలు ఆ పనులు చేస్తూ ఉంటాయి. కనుక ప్రతి వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, కత్తి కానీ, ఒక లేకపోతే సిజర్స్ కానీ, వాటిని తుప్పు పట్టకుండా నూనె రాసి చక్కగా పెట్టుకుంటావా లేదా? మళ్ళీ లేకపోతే అది ఉపయోగపడవు. ఇవన్నీ మాకు బాగా తెలుసండి అన్నారు. బాగా తెలుసు. మరి శరీరం సంగతి ఏమిటి? ఇది పరికరమేగా, మనస్సు పరికరమే కదా, ఇంద్రియాలు పరికరాలే కదా, బుద్ధి పరికరమే కదా. మరి ఈ పరికరాల గురించి ఏం ఆలోచించావు నువ్వు? వీటిని దేంతో శుభ్రం చేస్తావు చెప్పు. ఇవి పరికరాలే కదండి, ఈ శరీరం కూడా పరికరమే కదా, దీన్ని ఉపయోగించుకుంటున్నావు కదా నువ్వు. మనస్సును ఉపయోగించుకుంటున్నావు, బుద్ధిని ఉపయోగిస్తున్నావు, కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, ఇవన్నీ పరికరాలా కాదా? మరి ఈ పరికరాలన్నీ మనం ఆరోగ్యంగా, బలంగా, శక్తి యుతంగా ఉంచాలి అంటే ఏం చెయ్యాలి ఆలోచించామా ఎప్పుడన్నా? శాస్త్రం చెప్తుంది, నాయన నువ్వు వాడే పరికరాలను ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటున్నావో ఈ పరికరాలను కూడా శుభ్రంగా ఉంచుకో, ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉంచుకుంటేనే మోక్షానికి పరికరం ఇది. ఇది మోక్షాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి పరికరం ఈ శరీరం మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా. మరి ఈ పరికరాలను దేనితో ఆరోగ్యవంతం చేయగలం? ఇందాక ఏం చెప్పాను, ఇల్లు తుడవాలంటే బ్రష్ పౌడర్ నీళ్లు పెట్టి తుడుస్తాం, రిఫైన్ చేస్తాం, ఒక్కొక్క వస్తువుని మరొక పరికరంతో క్లీన్ చేస్తాం. ఈ శరీరాన్ని మరొక శరీరంతో క్లీన్ చేయగలమా? ఆ శరీరాన్ని ఎవరు చేస్తారు, ఆ శరీరాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? అట్లా చేయలేం కదా. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నీ శరీరాన్ని నీ శరీరంతో ఆరోగ్యంగా ఉంచుకో, నీ మనస్సుని నీ మనస్సుతో ఆరోగ్యంగా ఉంచుకో, నీ కళ్ళని నీ కళ్ళతోనే నువ్వు అన్నాడు. అది ఇక్కడ విచిత్రం. ఉద్ధరే ఆత్మన ఆత్మానం, నీ శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియాలతో నీ మనస్సు శరీర బుద్ధి ఇంద్రియాలన్నీ ఉద్ధరించుకో అన్నాడు. ఎందుకంటే బయట పరికరాలు ఏం దొరకవు మనకి, ఇక్కడ కత్తికి సాన పెట్టినట్టుగా బ్రష్ పెట్టి తుడిచినట్టుగా వేరే పరికరాలు ఏం దొరకవండి ఈ శరీరానికి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ శరీరంతోనే ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనస్సుతోనే నీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అంటే ఏమిటి అర్థం అంటే, క్రిందటి వారం చెప్పాను మంచి మనస్సు చెడు మనస్సు, దాన్ని ఇంద్రియాలకి మనకు ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు, దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి. చూడండి శ్లోకంలో ఇప్పుడు, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఆత్మన నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఆత్మన నీ చేతనే, అంటే నువ్వెవరు, ఈ శరీరం మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్ని ఉన్నాయి కదా, ఇచ్చినటువంటి పరికరాలతోనే నిన్ను నీవు ఉద్ధరించుకో, అంటే వాటిని సరియైన మార్గంలో పెట్టు. దానికి సాధనాలు ఇచ్చారు, శరీరానికి అష్టాంగ యోగ వ్యాయామం ఇచ్చారు, కనుక నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే నీ శరీరాన్ని ఆసనాల ద్వారా దాన్ని మళ్లించుకోవాలి. అదేవిధంగా మనస్సు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, పూజ చెయ్యి, దానివల్ల మనస్సుకి, మనస్సే కదా చేస్తుంది, అలా చేయడం వల్ల తన మనస్సే బాగుపడుతుంది. చూసారా, మనస్సు ఆరోగ్యవంతం అవుతుంది. పూజ జపం ధ్యానం చేసేదెవరు, మనస్సే. బాగుపడేదెవరు, మనస్సే. ఆసనాలు వేసేదెవరు, శరీరమే. ఆరోగ్యవంతం అయ్యేదెవరు, శరీరమే. చూసారా, నాకు ఆరోగ్యం ఎట్లా వస్తుందండి, ఎట్లా వస్తుందంటే ఎట్లా వస్తుంది, శరీరంతో ఆసనాలు వేస్తే, శరీరంతో వాకింగ్ చేస్తే, శరీరంతో ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం వస్తుంది. అందుకని ఇప్పుడు నీ శరీరంతో నిన్ను ఉద్ధరించుకున్నావా లేదా, నీ మనస్సుతో నువ్వు ధ్యానం చేస్తే, జపం చేస్తే, పూజ చేస్తే నీ మనస్సు నిన్ను, నీ మనస్సును నీవు బాగు చేసుకుంటున్నావు, మంచి స్థితికి తీసుకువెళుతున్నావు. కనుక నీ మనస్సుతోనే నువ్వు చేస్తున్నావా లేదా ఇప్పుడు. అంతేగాని సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తాడు, మనస్సుని, నీ మనస్సుని నీ మనస్సుతోనే ఉద్ధరించుకోవాలన్నా. అందుకని ఆ మనస్సుకి ఏం చేయాలి, జపం తపం ధ్యానం ఇవ్వడం వలన ఆ మనస్సు అని చేసి చేసి మనస్సు తనను తానే ఉద్ధరించుకుంటుంది. చాలా కష్టం ఈ శ్లోకం అర్థం కావడం, వెరీ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా చూడాలి మనం, లేకపోతే నన్ను నేను ఉద్ధరించుకోవడం ఏమిటండి అంటారు. నా మనస్సే కొన్ని సాధనాలు చెయ్యాలి తనను తాను ఉద్ధరించుకోవడానికి. మంచి మనస్సు, ఆరోగ్యకరమైన మనస్సు, బలం ఉండాలి, ధైర్యం ఉండాలి మనస్సుకి, విశ్వాసం ఉండాలి మనస్సుకి. మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడు బలహీనంగా నెగిటివ్గా ఆలోచించడం, పెసిమిస్టిక్గా ఆలోచించడం, అన్ని ఇట్లా చేస్తుంటుంది మనస్సు, చేసే అన్ని వీక్నెస్ అన్నమాట. ఆ మనస్సుని అలా కాకుండా వేరేగా మార్చాలి, ఆరోగ్యకరమైన మనస్సు కావాలి. ఇమోషనల్ వీక్నెస్ అంటారు చూడండి, మనుషులకి ఇమోషనల్ వీక్నెస్, ఇమోషనల్లీ డిపెండెంట్, మానసికంగా మనుషులు చాలా బలహీనం. అందుకని శాస్త్రం చెప్తుంది, మానసికంగా బలహీనంగా ఉండే వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు. శారీరక బలం లేని వాళ్ళకి మానసిక బలం ఉండదు. శారీరక బలం ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, ఇంద్రియాలన్నీ పటుత్వంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అవి ఉండాలి అంటే వాటిని డిసిప్లిన్ గా ఉంచాలి. బుద్ధికి కూడా మంచి విషయాలని అందిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా, లేకపోతే ఆ బుద్ధి కూడా పదులు లేకుండా పోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. మన ఇంద్రియాలు కన్ను ముక్కు చెవులన్నీ ఇంద్రియాలు, మనస్సు బుద్ధి శరీరం ఇవన్నీ కూడా ఒక ఆర్కెస్ట్రా లాంటిది. ఆర్కెస్ట్రాలో ఒక పక్కన మృదంగిస్ట్, ఒక పక్కన వయలనిస్ట్ వీళ్ళు ఉంటారు కదా, వాయించేవాళ్ళు పాడేవాళ్ళు అందరూ, ఎవరు అందరూ గొప్పవాళ్లే, కానీ ఎవరి పాటకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాయిస్తున్నారు అనుకోండి, పాడుతుంటే ఆ పాట వినగలమా? వయలన్ ఏమో వాయించానో ఒక రాగం వాయిస్తాడు, పాడైన వేరే రాగం పాడతాడు, మృదంగా వాయించానేమో వేరేగా వాయిస్తాడంటే, వేరే తాళం వేస్తున్నాడంటే ఎట్లా వింటామా మ్యూజిక్? వైలను పాడే ఆయన మృదంగం కలవాలి, సింక్రనైజ్ కావాలి, ఏకం కావాలి, ఒక రాగం ఒకే తాళం ఒకే పద్ధతిలో వెళ్ళాలి. అలా వినడానికి ఇంపుగా ఉంటుంది ఆ సంగీతం. ఆ సంగీతం ఆరంభించడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారు? శృతి పెడతారు, బృందంగానికి శృతి పెడతాడు. ఎంతసేపు పెడతాడు తెలుస్తారు? ఆ శృతి కొడుతూనే ఉంటాడు దాన్ని, ఆ శృతి వచ్చే వరకు. ఆ శృతి బాగానే ఉందిలే పర్వాలేదు అంటే, ఈయన పాడే శృతి వేరు, ఆ మృదంగ శృతి వేరు అయితే కష్టం. వైలు నాయన కూడా ఈ పాడే ఆయనకి తగినట్టుగా శృతి పెట్టాలి, ఆ తంబుర శృతి కలవాలి. ఇన్ని కలిస్తేనే ఆ సంగీతం వినగలుగుతాం, లేకపోతే ఆ సంగీతాన్ని వినలేం. దాన్ని ఆర్కెస్ట్రా అంటారు, చూసారా? అప్పుడే హార్మనీ వస్తుంది, అంటే వినడానికి వీణుల విందుగా ఉంటుంది సంగీతం. మరి శరీరం సంగతి ఏమిటి? ఇది ఒక ఆర్కెస్ట్రా లాంటిదే. కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా పక్క వాయిద్యాలు. ఈ శరీరం అనేటువంటి గాయకుడు అనుకుందాం, గాయకుడు ఈ శరీరం గాయకుడు లాంటిది. ఈ ఇంద్రియాలన్నీ కూడా పక్క వాయిద్యాలు, మనస్సు బుద్ధి అనేటువంటి కూడా వాయిద్యాలు లాంటివే. ఆర్కెస్ట్రాలో అన్ని భాగాలు, తంబుర, మృదంగం, కంజర, ఘటం, వైలిన్, పాడే ఆయన, మరి ఇంతమంది ఉన్నారు కదా అందులో, అందరూ ఒకే తాటి మీద నడవాలా లేదా? అదేవిధంగా మన శరీరంలో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఒకే తాటి మీద నడవాలి. అంటే మనస్సు బుద్ధి ఇంద్రియాలు శరీరం చక్కగా ఒక మార్గంలో వెళ్ళాలి. దానికోసం మన శాస్త్రాలు అనేక సాధనాలు ఇచ్చినాయి. నా ఇష్టం వచ్చింది నేను చూస్తానని కళ్ళు అనకూడదు, మనస్సు నేను ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తాను అనకూడదు, బుద్ధి పని చేయకుండా ఉండకూడదు. బుద్ధి మనస్సు ఇంద్రియాలు అన్ని కూడా కలిసి పని చేయాలి. అలా కలిసి పని చేయకపోతే ఆ శరీరం, ఆ మనిషి, ఆ బుద్ధి అవన్నీ కూడా ఏమి సాధించలేవు జీవితం. అనారోగ్యం పాలయ్యి మానసికమైనటువంటి వ్యధలతో మనిషి బుద్ధి సరిగా పనిచేయక వివేకం లేకుండా జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాడు. కనుకని చిన్న వయసు నుంచి కూడా మనం ఈ శరీరానికి ఆరోగ్యం కోసం చక్కని వ్యాయామం, యోగం అని చెప్పి, మనస్సుకి పూజ, దైవం, భక్తి అన్నీ చెప్పి, ఎన్ని సాధనలు, ఒకటే రెండా ఉన్న ఈ సాధనలు చేస్తే కదా మనం నియంత్రణ కావాలి. చూడండి ఎన్ని సాధనాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. మన ప్రయత్నాన్ని గురించి చెప్పారు ఇప్పుడు. ఇప్పుడు ప్రయత్నం ఒకటి, సాధనం. ఆ ప్రయత్నం లేకపోతే ఏమీ కాదు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ప్రతిరోజు 4 సార్లు తింటున్నాం కదా, తిన్నప్పుడు వ్యాయామం చేయక్కర్లేదా? చెయ్యాలి, వ్యాయామం చేయాలి మనిషి, అవసరం. చేయకపోతే ఎట్లా వస్తుంది ఆరోగ్యం? ఏదైనా చేస్తేనే కదా ప్రయోజనం ఉంటుంది. అది నిన్ను నువ్వు ఉద్ధరించుకో, లేకపోతే ఏమవుతుంది? నీ మనస్సు నీకు శత్రువు కాకూడదు. ఆత్మైవ శాత్మనో బంధువు, నీ శరీరమే నీకు బంధువు. నీ క్షేమాన్ని కోరేది నీ శరీరమే, నీ శరీర క్షేమాన్ని కోరేది నీ శరీరమే. ఆత్మైవ శాత్మనో బంధువు, నీ మనస్సే నీకు బంధువు అంటే స్నేహితుడు లాంటిది. నీ ఇంద్రియాలే నీకు స్నేహితుడు. ఎవరో కాదు, నీ బుద్ధి నీకు స్నేహితుడు. ఆత్మైవ శాత్మనో బంధు. ఆత్మ అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్, ఇంద్రియాలు మనసు బుద్ధి అన్ని కలిపి. ఆత్మైవ రిపుర్ ఆత్మన, నీ మనస్సు ఇంద్రియాలు శరీరమే నీకు శత్రువు అవుతాయి. సరిగా గనక ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉండకపోతే నీకు అవి శత్రువులు అవుతాయి. వాటిని ఉంచవలసిన రీతిగా ఉంచకపోతే అది నీకు శత్రువు అవుతుంది. శరీరం వ్యాధితో ఉంటే అది శత్రువా మిత్రువా? శత్రువే. ఎందుకు శరీరం వ్యాధిగ్రస్తమైంది? దాన్ని ఆరోగ్యంగా ఉంచలేకపోయినావు, అందుకే వ్యాధిగ్రస్తమైంది. అప్పుడు అది మిత్రుడవుతుందా శత్రువు అవుతుందా? శత్రువు అవుతుంది. ఇప్పుడు ఎవరు శత్రువు శరీరానికి? శరీరమే శత్రువు. యోగాసనాలు వేసి అభ్యాసం చేస్తే శరీరం శరీరానికి మిత్రుడవుతుంది. ఏమీ చేయకుండా ఇష్టం వచ్చింది తింటూ ఉంటే, వేళాపాడా లేకుండా తింటూ ఉన్నాం అనుకోండి, ఆ శరీరమే రోగగ్రస్తమయ్యి శత్రువు అవుతుంది. చూస్తారా, ఆత్మైవ శాత్మనో బంధు, ఆత్మైవ రిపుర్ ఆత్మన. అదేవిధంగా కళ్ళు, కళ్ళని చక్కని విషయాలు చూడటానికి ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. అంతేకాని కనపడిందల్లా చూస్తూనే ఉంటాను, సినిమా సీరియల్ చూస్తూనే ఉంటాను, అవన్నీ చూస్తూనే ఉంటాను అంటే కళ్ళు ఏమవుతాయి? చెడిపోతాయి. చెవులు చెడిపోతాయి, అన్నీ చెడిపోతాయి. బుద్ధి చెడిపోతుంది, మనస్సు చెడిపోతుంది. ఇట్లా మనం ఆలోచించకపోతే, మన సాధనలు చేయకపోతే మనమే చెడిపోతాం. మన శరీరం మనస్సు బుద్ధి చెడిపోతాయి. అట్లాంటి మనస్సును శరీరాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? నీకు నువ్వే భారం, నీకు నువ్వే భారం అయిపోతావు. అప్పుడు నిన్ను ఎవరు ప్రేమిస్తారు, ఎవరు దగ్గరికి తీస్తారు? అర్థమైందా? ఇప్పుడు శరీరం మనస్సు బుద్ధి సరిగ్గా ఉంటేనే కదండి ఎవరైనా వచ్చి మాట్లాడతారు, లేకపోతే ఎవరి దగ్గరికి వస్తారు? భార్య విద్యకి తస్మిన్ కాయే అన్నారు శంకరాచార్య వారు. సరిగ్గా ఆరోగ్యం లేకపోతే రోగగ్రస్తుడైన భర్తను చూసి భార్య భయపడిపోతుందట. భార్య విద్యతి, అదేవిధంగా భర్తను చూసి భార్య భయపడి పారిపోతుంది. ఎప్పుడైనా నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ధైర్యంగా ఉన్నంతసేపు అందరు ఆహా ఓహో అంటారు, లేకపోతే ఏమీ లేదు, ఇటు వస్తుంది అటు చూసి వెళ్ళిపోతారు. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అది లేకపోతే తర్వాత అనుకోని ఏం ప్రయోజనం లేదు. కానీ కొంతమంది అవివేకంతో వినరు. విని తర్వాత అభ్యాసం చెయ్యాలి, రోజు అభ్యాసం చెయ్యాలి. లేకపోతే కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది, గడిచిపోతుంది, ఈ లోపల మనకు రావాల్సిన కష్టాలన్నీ వస్తాయి. అలా రాకూడదు. ఎవరిని ఎవరు, ఎవరి కోసం ఎవరు జీవించడం లేదు. ప్రతి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసమే జీవిస్తున్నారు. ఆ జీవించేటప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయాణికులు లాంటి వాళ్ళు. ఆ విషయం తెలుసుకొని అహంకారం కోపం తాపం లేకుండా మన యొక్క పూజ పద్ధతి విధానం దైవం విలువలు ఇవన్నీ పాటిస్తూ జీవించాలి మనిషి. అది మన ప్రయత్నం ఉండాలి, మన ప్రయత్నం చెయ్యాలి. తర్వాత శ్లోకం, ఏ అర్జున, నీకు నువ్వు శత్రువు కాకూడదు. నీ శరీరం మనసు బుద్ధి నీకు శత్రువు కాకూడదు. వాటిని మిత్రుడిగా చూసుకో నాయన, సరిగ్గా జాగ్రత్తగా చూసుకో అంటున్నారు. తర్వాత శ్లోకం 6, చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ కూడా.
బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్.
ఏదైనా ఈ ప్రపంచంలో మనం ఉపయోగించుకునేవన్నీ కూడా అవి మంచి చెడు అంటే, ప్రతిదీ కూడా మంచి అవుతుంది చెడు అవుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఉపయోగించుకుంటున్నాం, అది మంచిదా చెడ్డదా అంటే ఏం చెప్తారు? అది మంచిదా మనకు అపాయం కలిగిస్తుందా అంటే రెండు విధాలు. సరిగా ఉపయోగిస్తే మంచి చేస్తుంది, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే సిలిండర్ ఆపకుండా సరిగ్గా ట్యూబ్ కనెక్షన్ సరిగా లేకపోతే, నీకు అది ఉపయోగించడం తెలియకపోతే మహా డేంజర్. ఇప్పుడు దీపావళికి మందులు క్రాకర్స్ కాల్చడం మంచిదా కాదా అంటే ఏం చెప్తారు? దీపావళికి క్రాకర్స్ కాల్చడం మంచిదా కాదా? జాగ్రత్తగా కాలిస్తే మోడరేట్ గా, జాగ్రత్తగా కాలిస్తే అది ఆనందం. అది విపరీతంగా చేశారనుకోండి అది అపాయం. కత్తి ఉన్నది, కత్తి ఉపయోగపడుతుంది మనకు, ఎన్నిటికో ఎన్నిటికో ఉపయోగపడుతుంది, ఎన్ని పనులు చేయొచ్చు కత్తితో. అదే కత్తిని సరిగా పట్టుకోవాల్సిన హ్యాండిల్ వైపు పట్టుకుంటే కత్తి పట్టుకుంటే కోసుకుంటాం. ఎక్కడ ఏది ఉపయోగించాలో, ఎట్లా ఉపయోగించాలో ఉపయోగిస్తే అది చక్కగా ఉపయోగపడుతుంది. లేకపోతే అదే వస్తువు నీకు హాని చేస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు ఈ శరీరం మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే ఎట్లా తెలుస్తుంది? మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. నువ్వు దీన్ని చక్కగా ఎలా ఉంచాలో తెలుసుకొని దాన్ని ఉంచితే అది నీకు మేలు చేస్తుంది. ఎలా ఉంచాలో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిని, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్లుగా ఉంటే కష్టపెడుతుంది, డేంజర్. కనుక ఈ ప్రపంచంలో ఏది మంచిది ఏది చెడు అంటే ఎలా నిర్ణయిస్తారు? నువ్వు ఉపయోగించేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. అందుకని వివేకానంద స్వాముల వారు అన్నారు ఒకసారి, దైవభక్తి, గురుభక్తి, శాస్త్రభక్తి ఇవన్నీ కూడా ఒక మెట్టు. అసలు మెట్టు ఏమిటంటే ఆత్మవిశ్వాసం అన్నారు. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి ఏమీ చేయలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు చూడండి, ఆత్మవిశ్వాసం. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే అంత పైకి వస్తావు నువ్వు జీవితంలో. అలా ఉండాలి మనిషి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇది ఆత్మవిశ్వాసం అనే విషయాన్ని చెప్తున్నారు. ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏమిటి? ఇక్కడ నిన్ను నువ్వు డిసిప్లిన్ లో పెట్టుకోవాలి. ప్రతిరోజు టైంకి టెన్షన్గా స్నానం చేయడం, ఆచారం ఈ పద్ధతికి ఈ టైంకి అంటే టైం టేబుల్ ప్రకారం అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఏది ఆగకూడదు. అట్లా వెళుతూ ఉండాలి జీవితం, ప్రతిరోజు చెయ్యాలి. అదని సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. నీట్ గా ఉంచుకోవడం, ఆర్డర్లీగా ఉంచుకోవడం, శరీరాన్ని, మనం వాడే వస్తువుల్ని అంత డిసిప్లిన్ గా ఉండాలి మనిషి. అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని ఎవరి మీద ఆధారపడటం అలవాటైపోయిందంటే మనకు బలహీనం అయిపోతాం. ఆధారపడడంలో ఒక ఆనందం ఉంది, కానీ తర్వాత బలహీనం అయిపోతామని మనకు తెలియదు. ఆ సంగతి ఒకళ్ళకొకళ్ళు ఆధారపడ ఎంతవరకు ఆధారపడాలో అంతవరకే పడాలి. కానీ పూర్తిగా ఆధారపడటం నేర్చుకుంటే నీకు నువ్వు నిలబడలేవు జీవితంలో. అది చాలా తప్పు. మనిషి తనకు తాను ఎదగాలి, ఎదగనివ్వాలి అవతల వాడని, లేకపోతే కష్టం. చూడండి శ్లోకం, బంధు ఆత్మ ఆత్మన తస్య. అతని యొక్క మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, శరీరం అతనికి బంధువు. ఎవరికి బంధువు? ఏన ఆత్మైవ ఆత్మనా జిత. ఎవరి మనస్సు, ఇంద్రియాలు, శరీరం అయితే అతని ఇంద్రియాలు మనస్సు చేత జయింపబడినయో, ఎవరి మనస్సు వారి మనస్సు చేత జయింపబడినదో అన్నారు. నా మనస్సుని నా మనస్సు చేతనే జయించాలి. నేను చెప్పాను క్రిందటి వారం, బలహీనమైన మనస్సుని బలమైన మనస్సుతో జయించాలి, అనారోగ్యకరమైనటువంటి మనస్సుని ఆరోగ్యకరమైన మనస్సుతో జయించాలి. శరీరంలో ఒక భాగం అనారోగ్యంగా ఉంది, కొంత అనారోగ్యత వచ్చింది, కానీ ఆ శరీరంతోనే మళ్ళీ ఆరోగ్యం తెచ్చుకుంటున్నావా లేదా? ఆ శరీరంలోనే. ఇప్పుడు శరీరానికి ఆరోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఆ శరీరాన్ని ఉపయోగించి నడుస్తున్నావు, వ్యాయామం చేస్తున్నావు, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా? అంటే ఆ శరీరంతోనే ఆ శరీరాన్ని ఆరోగ్యవంతం చేసుకుంటున్నావు. ఏన ఆత్మన జిత. ఎవరి మనస్సు, బుద్ధి అయితే తన చేత తానే జయించుకున్నాడో అని అర్థం, అంటే వశం చేసుకున్నాడో అని అర్థం. నాలుకని వశం చేసుకోవడం, నాలుక జీవ చాపల్యం, అది తినాలి ఇది తినాలని అంటుంది. సింహ చాపల్యం అది శత్రువు, దాన్ని మిత్రుడిగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? పెట్టకుండా ఉండడమే. ఆ చాపల్యాన్ని తగ్గించుకుంటే సరిపోదు. అదే నాలిక. ఇష్టం వచ్చినవన్నీ తిన్నానంటే జింహా చాపల్యం వల్ల ఆ నాలికే నాకు శత్రువు. దాన్ని కంట్రోల్ చేస్తే అదే నాకు మిత్రువు, మిత్రుడు అవుతుంది. అన్ని అదే విధంగా మనం చూసుకోవాలి. నేన ఆత్మన ఆత్మ ఏవ జిత, ఆత్మనా జిత అంటే తన కార్యకరణ సంఘాతం అంటారు. తన మనస్సుని తన మనస్సు చేతనే జయించాలి. అందుకని పతంజలి యోగ సూత్రాల్లో చిత్తవృత్తి నిరోధ అన్నారు. మనస్సుని తన మనస్సును తానే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఏది మంచిదో తెలియదా, ఏది తినాలో తెలియదా, తెలియకనా తింటున్నావు, తెలిసే తింటున్నావు. ఇది చెడు అని తెలిసి కూడా చేస్తున్నది మనస్సు. చెడు అని తెలుస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఆ బలహీనత? అంటే డిసిప్లిన్ లేదు అని అర్థం. డిసిప్లిన్ ఉన్నదనుకోండి అది నువ్వు జయిస్తావు అని అర్థం. డిసిప్లిన్ ఉంటే నువ్వు జయిస్తావు, డిసిప్లిన్ లేకపోతే అవి నిన్ను జయిస్తాయి, నువ్వు ఓడిపోతావు వాటి ముందు. వాడు ఓడిపోతావు అంటే ఏమిటి? రెండు రసగుల్లాలు తింటాం, నాలుగు రసగుల్లాలు తింటాం, ఓడిపోయినావు అని అర్థం. తర్వాత వెయిట్ పెరిగాను, వెయిట్ పెరిగాను అంటే పెరుగుతావు, ఎందుకు పెరగవు? ఓడిపోయినావు, వెయిట్ పెరిగావు అన్నారు. ఓడిపోయినావు కదా నువ్వు. అదే కనుక ఆ స్వీట్లు ఎక్కువ తినకుండా ఉండి వెయిట్ పెరగకుండా ఉంటే నాలుకను జయించాను, శరీరాన్ని కూడా జయించాను. అది అట్లా ప్రతి ఇంద్రియాన్ని ప్రతి ఒక్క పనిని మనం అలా చూసుకుంటూ రావాలి. అంత తేలిక కాదండి. నాలుకను జయిస్తే లోకాన్ని జయిస్తాను అంటున్నా, జయించవచ్చు, అన్ని ఇంద్రియాలను జయించవచ్చు. ఈ నాలుకని జయించడం చాలా చాలా కష్టం. నాలుకనే కాదు ప్రతి ఇంద్రియాన్ని జయించడం కష్టమే. 4 కేజీలు పెరుగుతాం కానీ 2 కేజీలు తగ్గలేము. ఎందుకంటే జీవహా చాపల్యం, తినకుండా ఉండలేం కదా, చూడకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము, ఏమి చెయ్యకుండా ఉండలేము. శరీరం ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటుంది మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా. అందుకని ఎవరి మనస్సు బుద్ధి శరీరమైతే వాటి చేత జయింపబడుతుందో అతని అతని ఇంద్రియాలు మనస్సు అతనికి బంధువు. ఆత్మన ఆత్మన శత్రుత్వే వర్తేతే ఆత్మైవ శత్రువత్. ఎప్పుడైతే ఇంద్రియాలు మనసు బుద్ధి శత్రువులాగా, శత్రువు అంటే మామూలుగా బయట ఉంటాడు, శత్రువు మనకు ఎప్పుడు బయటే కదా ఉంటాడు. మనకు శత్రువు అంటే ఎవరైనా బయట ఉంటాడు, కానీ ఇక్కడ మన మనస్సే మనకు శత్రువు, మన బుద్ధే మనకు శత్రువు, మన శరీరమే మనకు శత్రువు, మన ఇంద్రియాలే మనకు శత్రువు. అదెట్లా అండి అన్నాడు. బయట శత్రువు అనేది పట్టుకుంటాం, పట్టుకొని 4 వాయిస్తాం, ఎట్లాగైనా వాడిని పంపిస్తాం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేట. అందుకని నా శరీరంలోనే నా మనస్సే నాకు శత్రువు అయితే ఎవరండి రక్షిస్తారు? నా ఇంద్రియాలే నాకు శత్రువుగా పనిచేస్తూ ఉంటే ఎవరండి రక్షిస్తారు? భగవంతుడు కూడా రక్షించలేడు, గురువు కూడా రక్షించలేడు. అందుకని గురువు గారు చెప్తూ ఉంటే డిసిప్లిన్స్ అన్ని అని గురువు గారు చెప్తారు. ఆయనకి ఏం తెలుసు మన కష్టాన్ని అని అనుకుంటూ ఉంటాం. ఏదో పాపం ఆయన వాళ్ళ మీద మనం జాలి పడుతూ ఉంటాం. అవన్నీ చెప్తారండి, మనకేమిటి సాధ్యం అవుతాయా ఏమిటి, అవన్నీ ఎంత కష్టం. కష్టం అయితే సాధ్యం కాకపోతే అట్లాగే ఉండు, ఇష్టం వచ్చినట్టు ఉండు, ఇష్టం వచ్చినట్టు తిను, ఏమవుతావు చివరికి? గురువు గారి కోసమే ఉంటావు. నీకోసం మంచి చెప్పినప్పుడు, మన కోసం మంచి చెప్పినప్పుడు మనమే పాటించాలి. అందుకని సోమరితనం ఉండకూడదు మనిషి. కష్టే ఫలి అన్నారు మన వాళ్ళు. కష్టపడి పని చేసిన వాళ్ళే మనం ఏం చేస్తామంటే ఇంట్లో వాళ్ళంత పని వాళ్ళ చేత చేయించి సీరియల్ చూస్తూ కూర్చుంటాం, లేకపోతే షాపింగ్ చేస్తూ ఉంటాం. మన ఇంట్లో పని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనం అనారోగ్య పాలైపోతాం. షుగర్ వచ్చి బీపీ వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనమే అనారోగ్యం పాలవుతాం. ఎందుకంటే మనం చేయవలసిన పని అంతా వాళ్ళు చేస్తున్నారు. అందుకని వాళ్ళు చక్కగా ట్రిమ్గా ఉంటారు, హాయిగా నిద్రపోతారు, మనకి నిద్ర పట్టదు, ఆరోగ్యం ఉండదు. ఏమిటయ్యా అంటే పిచ్చి పని చేయకూడదు, ఇంట్లో పని మనం చేయకూడదు అన్న అది ఒకటి అలవాటు అయిపోయింది. ఏమవుతుంది మన ఇంట్లో పని మనం చేసుకుంటే? పని వాళ్ళు చేయాల్సిన పని అన్నారు. ఏమైంది తర్వాత? హాస్పిటల్లో గుర్తుంటారు, నే ఇళ్ళంతా పని చేసుకోవచ్చు కదా అన్న, అదొక ఇన్సల్ట్ గా భావిస్తారు. అందుకనే మనకటి రోజుల్లో ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు చక్కగా, అనారోగ్యాలు లేవు, ఏమీ లేవు వాళ్ళకి. ఇప్పుడు ఏమిటయ్యా అంటే పనివాళ్ళు చేసుకుని పనివాళ్ళు బాగా తింటున్నారు, వీళ్ళు ఏం తినరు. ఇంట్లో వాళ్ళు తినటానికి ఏం లేదు, ఎందుకంటే రోగాలు కదా, రోగాలు. అందుకని పని వాళ్ళకే పెట్టాలి చివరికి మనం అన్ని. వాళ్ళు కష్టపడతారు, మినిమం పని మన పని మనం చేసుకోవాలి. లేకపోతే మన ఇంద్రియాలు మనకే శత్రువులై కూర్చుంటాయి. చక్కగా వంగి పని చేస్తే నడుము మొంగుతుంది బాగా, పొట్ట తగ్గుతుంది. మనం వంగం, ప్రతి ఇంద్రియం అంతే చూడండి, వాటిని షార్పెన్ చేయాలి, వాటిని పని చేయించాలి. చేయించకపోతే తుప్పు పట్టిపోతాయి. అదనమాట, కదలక కదలక కూర్చొని కూర్చొని టేబుల్ మీదనే కూర్చుంటారు. ఎప్పుడు కిందనే కూర్చోరు అనుకోండి, ఇంకా వంగడం కూడా పోతుంది వాళ్ళకి, అలవాటు కూడా ఉండదు. ఇప్పుడు అందరూ అట్లా తయారైనారు, రాను 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 అట్లా తయారవుతున్నారు అనమాట. అందుకే అన్ని రోగాలు వస్తున్నాయి మనుషులకి. నడువంచి పనిచేసేవాడికి రోగాలు రావు. అందుకని సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, తన మీద తనకు నమ్మిక కావాలి, నమ్మకం ఉండాలి, తనను తాను నియంత్రించుకోవాలి, తన యొక్క పరికరాలన్నింటినీ కూడా ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అష్టాంగ యోగం అన్నారు. అందుకని అష్టాంగ యోగానికి ట్రైనింగ్ కావాలి ముందు. దానికి నేను క్లాసులు పెట్టాలి ప్రతిసారి, ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి తర్వాత శ్లోకం. కనుక ఈ ఆరవ శ్లోకంలో మూడవ సాధన చెప్పారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పాను, ఆత్మవిశ్వాసం కావాలి మనిషికి. ఆత్మవిశ్వాసంతోనే, ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది, తన ఆరోగ్యంగా ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆరోగ్యం ఎలా వస్తుంది, క్రమశిక్షణ కావాలి. శరీరాన్ని క్రమశిక్షణలో పెంచాలి, అలా క్రమశిక్షణ ఉండాలి. ప్రతి ఉదయం ఇలా ఈ సాధన చేయాలి, వ్యాయామం చేయాలి, ఆసనాలు వేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ప్రతి ఉదయం తింటున్నావా లేదా? అది క్రమశిక్షణగా తింటున్నానండి అన్నాడు. క్రమశిక్షణగా తిన్నప్పుడు క్రమశిక్షణగా వ్యాయామం కూడా చెయ్యాలి. కళ్ళకు చేయవలసింది చెయ్యాలి, ఇంద్రియాలన్నిటికీ కావాల్సింది చెయ్యాలి. మనం చేసుకోం, వెనకటి రోజులు వాళ్ళకి వాళ్ళే మసాజ్ చేసుకునేవాళ్ళు ఇళ్ళల్లో. ఇప్పుడు ఏమో మసాజ్ సెంటర్లకు పోతారు. చిన్నప్పుడు నలుగు స్నానం అని చెప్పి నూనె పెట్టుకుని వాళ్ళకి వాళ్ళే నలుగు పెట్టుకుని నూనె చేసుకునేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, మసాజ్ సెంటర్లకు పోతే వాళ్ళు ఎక్కువగా ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీ కాళ్ళు నొప్పులు వచ్చి నడవడం కూడా కష్టం. ఎందుకంటే మీ కాళ్ళకు మీకే తెలుస్తుంది ఎక్కడ ఎంతసేపు ప్రెస్ చేయాలి ఏమిటని. మీ వాళ్ళ కాళ్ళు కాదు కదా, అందుకని ఇష్టం ఉందంటే మసాజ్ చేశారనుకోండి, రెండు రోజులు నడవలేరు మీరు. ఇంకా నడకలేక అట్లాగే కుంటి వడలాగా నడవాలి. అట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే నీ శరీరం నీకు తెలుస్తుంది ఎంత కావాలి ఏమిటి అనేది. అర్థమైందా? వెనకటి రోజులు హాయిగా వాళ్లే చేసుకునేవాడు, ఇప్పుడు అన్ని ఆ రోజుల సెంటర్లు ఉన్నాయా ఏమన్నాను. ఇవన్నీ కూడా శరీరం కూడా ఒక పరికరం లాంటిదే కదా, కళ్ళు ముక్కు చెవులని పరికరం లాంటిది. చక్కటి అభ్యాసాలు ఉన్నాయి కదా మనకు. ఇస్తే ఎందుకు చెయ్యమంటే, సోంబేరితనం, సోమరితనం, నిర్లక్ష్యం వీటి వల్ల చెయ్యం. మనం ఇట్లా అయిపోయేటప్పటికీ కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, దశాబ్దాలు అయిపోతాయి. తర్వాత ఏమిట్రా అంటే దిగులు చింత మిగులుతుంది చివరికి. అది ఆస్తి మనకి. ఏమిటయ్యే ఆస్తి అంటే దిగులు చింత రెండు. కనుక ప్రతిరోజు డిసిప్లిన్ గా ఉండాలి, క్రమశిక్షణ. డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. మిలిటరీ వాళ్ళలాగా, మిలిటరీ వాళ్ళ చూడండి ఎంత డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి. రోజు ట్రైనింగ్, లేకపోతే అట్లా నడవలేరు వాళ్ళు. మనం కూర్చుంటే లేవలేము, లేచి కూర్చోలేము. మన కథ అది. అది చూడండి తర్వాత శ్లోకం. ఇక్కడ నాలుగో సాధనం చెప్తున్నారు. దితాత్మన ప్రశాంతస్య పరమాత్మాయ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. అలా తన ఆత్మవిశ్వాసంతో మనిషి క్రమశిక్షణతో ఉంటే ఏమిటి ఫలితం, ఏం పొందుతాడు మనిషి అని అంటే ఇలా పొందుతాడు ఫలం చెప్తున్నారు. సమదర్శనం, ఏ సమయంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా తాను నిలవగలుగుతాడు, నిలబడగలుగుతాడు, దిగజారిపోకుండా మనిషి తట్టుకుంటాడు, అది సమదర్శనం. సుఖదుఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయౌ, లాభమైనా సరే అలాభమైనా సరే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా మనిషి దుఃఖంలో కుంగిపోవడం సుఖంలో పొంగిపోవడం ఏమి ఉండదు, ఎప్పుడు సమంగా ఉంటాడు అది చెప్తున్నారు. జితాత్మనః, ఏ వ్యక్తి అయితే తనను తాను జయించుకున్నాడో, శారీరక జయం, ఇంద్రియ జయం, మనోజయం, బుద్ధి జయం, అంతా జయం జయం జయం. జయం మనదే అంటారు చూసారా, సినిమా ఒకటి వచ్చింది జయం మనదే. ఎక్కడి నుంచి వస్తుందండి జయం? జయం సంపాదించాలంటే ఈ పరికరాన్ని జయించాలి ముందు, ఈ శరీరాన్ని జయించాలి, ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయిస్తే జితేంద్రియ అంటాం. మనస్సును గనక జయిస్తే, మనస్సును జయించిన వాడైతే ఇంకా మనిషికి తిరిగే లేదు, జయించాలి మనస్సును. శరీరాన్ని జయించాలి, ఆరోగ్యకరమైన శరీరం ఉన్నది అంటే నువ్వు శరీరాన్ని జయించావు అని అర్థం. మనస్సు ఎప్పుడు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటున్నది అంటే నువ్వు జయించావు అని అర్థం. మనస్సుకు డిప్రెషన్ అట్లా వచ్చిందనుకోండి, యాంగ్జైటీ డిప్రెషన్, మనస్సు ఎప్పుడు దిగులు చింతలతో ఉంటే ఏమిటి, నువ్వు ఓడిపోయినావు మనస్సు చేతిలో అని అర్థం. కనుక మనస్సుని జయించావు అంటే మనస్సు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని, అటువంటి మనస్సు జయించిన మనస్సు. దితాత్మనః, అప్పుడు ఏమొస్తుంది, ప్రశాంతస్య, ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే శారీరక ఆరోగ్యం ఉంది, మానసిక ఆరోగ్యం ఉన్నది, ఇంద్రియాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, మనస్సు బుద్ధి కూడా బాగా పనిచేస్తున్నది. జితాత్మనః అంటే ఎవరైతే జయించాడో తన ఇంద్రియ మనస్సు బుద్ధిని, క్రిందటి శ్లోకంలో చెప్పినట్లుగా అతను ప్రశాంతః, ప్రశాంతంగా ఉంటాడు. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బాగా ఉపయోగపడుతుంటే మనం ప్రశాంతంగా ఉంటామా ఉండవా? ఒక్కటి సరిగ్గా పనిచేయడం లేదు అనుకోండి, ఫోన్ పనిచేయడం లేదు, గ్యాస్ పనిచేయడం లేదు, గ్రైండర్ పనిచేయడం లేదు, ఏది పనిచేయకపోతే ఎట్లా ఉంటాం? ప్రశాంతంగానే ఉంటాం, అశాంతంగా ఉంటాం. అదేవిధంగా ఈ శరీరం మనస్సు ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తూ ఉంటే ప్రశాంతత ఉంటుందా ఉండదా? ఆరోగ్యం లేకపోతే ప్రశాంతత ఉంటుందా? మనస్సు శాంతి లేకపోతే ప్రశాంతత ఉంటుందా? కనుక జితాత్మనః ఆరో శ్లోకం చెప్పినది ప్రశాంతస్య, ప్రశాంతం వచ్చింది. ఇప్పుడు ప్రశాంతం వచ్చిన తర్వాత ఏమవుతుంది, పరమాత్మ సమాహితః, ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొంది తీరతాడు. పరమాత్మ సాక్షాత్ ఆత్మభావేన, పరమాత్మ అంటే ప్రసన్నమైనటువంటి అంతఃకరణం ఉండడం వల్ల జ్ఞాన యోగ్యత వచ్చి, జ్ఞాన యోగ్యత వల్ల గురుప్రాప్తి, శాస్త్రం మీద నమ్మకం వలన శాస్త్రం చదివి శాస్త్ర జ్ఞానాన్ని పొంది పరమాత్మ భావేన సమాహితః, పరం సమాహితః. సమాహితః అంటే ఆయనకి తన ఆత్మస్వరూపం ఎప్పుడైతే ఈ పరికరాలన్నీ సరిగ్గా ఉంచాడో, ఈ పరికరాలన్నింటి లోపల ఉన్నటువంటి ఆత్మ వ్యక్తమవుతుంది, నేను ఆత్మస్వరూపానని తెలుసుకుంటాడు. ఎందుకంటే అన్ని సక్రమంగా ఉన్నాయి కదా, ఇంకా చేయవలసిందేమిటి, లోపల ఆత్మని తెలుసుకుంటాడు. సమాహితః పరమాత్మ, అప్పుడు ఏమవుతుంది, సమహాభవతి. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతం ఉష్ణం సుఖం దుఃఖం ఈ ద్వంద్వాలన్నీ వచ్చినప్పుడు సమహాభవతి, సమంగా ఉంటాడు మనిషి. దిగజారిపోడు, కుంగిపోడు, దిగులు పడడం, తట్టుకుంటాడనమాట వాటికి. ఆ ధాటికి తుఫాన్ వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, రాకముందే తుఫాన్ హెచ్చరిక ఉంటుంది చూసారా, హెచ్చరిక. ఆ తుఫాన్ వచ్చే ముందు హెచ్చరిక ఇస్తే ఏం చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం అవునా. అదేవిధంగా జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, సుఖ దుఃఖాలు, తుఫాన్. ఆ తుఫాన్ వచ్చే ముందే మనం ఇది సరిగ్గా పెట్టుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా తట్టుకుంటుంది, లేకపోతే కొట్టుకుపోతుంది శరీరం, మనస్సు ఎక్కడికో పోతుంది. డాక్టర్ల చేతిలో పెట్టాలి శరీరాన్ని, మనస్సుని సైకియాట్రిస్ట్ చేతిలో పెట్టాలి, తుఫాను కొట్టుకుపోయిందని అర్థం. అర్థమైందా? లేకపోతే మనం గనక డిసిప్లిన్ గా ఉంచుకున్నాం అనుకోండి, ముందుగానే వార్నింగ్ హెచ్చరికకి తుఫాను వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తగా ఉన్నాయి. తుఫాను వచ్చింది, వెళ్ళిపోతుంది. సుఖ దుఃఖే వచ్చినప్పటికి కూడా, శీత ఉష్ణాలు వచ్చినప్పుడు కూడా సమహాభావతి, కూల్. తుఫాను వచ్చి వెళ్ళిపోయింది, అయినా మనకేమి కాలేదు, అట్లా ఉంటాం. తుఫాన్ అంటే ఏమిటి? ఇంత సమస్యలే తుఫాను వచ్చినా కూడా చెదరకుండా ఉంటాం, చెక్కు చెదరకుండా అలాగే ఉంటాం. ఎట్లా ఉన్నావు? ఉన్నావు అంతే. ఎందుకంటే డిసిప్లిన్డ్ బాడీ, డిసిప్లిన్డ్ మైండ్, అలా ఉండడం వల్ల ఆత్మ జ్ఞానం వలన మనం ఉండగలుగుతాం. సాధ్యం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.